చాలా నెల కిందట మనం భగవంతుడి తాలూకా 64 గుణాల గురించి చర్చించాము. తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ నేను అక్కడ మొదలు పెడతాను. అయితే మొదలుపెట్టిన ముందు మనం ఇప్పటి వరకు ఏ క్వాలిటీస్ అయితే చేసామో దాన్ని పారాయణ చేస్తూ కొత్త టాపిక్ మొదలు పెడదాం. మీ అందరూ గుర్తుందా, మర్చిపోయారా? అయితే ఒకటొక క్వాలిటీ నేను చెప్తాను, నాతో పాటు పారాయణ చేయండి. సురమ్యంగా, సురమ్యంగా అంటే భగవంతుడు చాలా అందంగా ఉంటారు. తర్వాత నెక్స్ట్ క్వాలిటీ సర్వసల లక్షణయుక్త, భగవంతుడిలో మంగళమైన లక్షణాలు ఉంటాయి. భగవంతుడు ఒక శరీర పైన మంగళమైన లక్షణాలు ఉంటాయి. రుచిరా, రుచిరా అంటే భగవంతుడు మాట్లాడితే అది చాలా తీయగా ఉంటుంది, అందరికీ ఆనందం కలిగిపిస్తుంది. తేజసన్విత, భగవంతుడు ఒక శరీరం ప్రకాశవంతంగా ఉంటుంది. బలియాన్, భగవంతుడు బలవంతంగా ఉంటారు. వయసన్విత అంటే భగవంతుడు ఎప్పుడు యౌవనంలో, కిషోరవస్థలో కనిపిస్తారు, యౌవనం కాదు, భగవంతుడు ఎప్పుడు కిషోరవస్థలోనే ఉంటారు. వివిధ అద్భుత భాషావిత, భగవంతుడు అన్ని భాషలు, ఈ ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి అది ఆయనకి తెలుసు. మన మనసులో మనం ఏం ఆలోచిస్తున్నామో ఆ భాష కూడా భగవంతుడికి తెలుసు అన్నమాట. సత్యవాక్య, ఆయన ఎప్పుడు నిజమే మాట్లాడతారు. ప్రియం వద, చాలా తీయగా మాట్లాడతారు. వావాదుక, ఆయన విరామం లేకుండా మాట్లాడగలుగుతారు ఫ్లూయెంట్గా. సుపండిత, హైలీ లెర్న్డ్, ఆయనలో చాలా జ్ఞానం సంపాదించి ఉన్నారు, లేదంటే ఆయనలో చాలా జ్ఞానం ఉంది. బుద్ధిమాన్, జ్ఞానమే కాదు ఆ జ్ఞానంని విజ్ఞానంగా ఎలా వాడాలి కూడా ఆయనకి తెలుసు. ప్రతిభావిత, ప్రతిభావిత అంటే కొత్త కొత్త ఆర్గ్యుమెంట్స్ ఆయన ఇవ్వగలుగుతారు, ఆయనతో ఎవరైనా వాదిస్తే ఆయన ఓడించలేరు అన్నమాట. విదగ్ధ, విదగ్ధ అంటే ఆర్టిస్టిక్గా ఉంటారు ఆయన. సో ఏదైనా చిత్రపటం గీయాలైనా, ఏదైనా డెకరేట్ చేయాలంటే భగవంతుడిలాగా ఎవరు ఎక్స్పర్ట్గా లేరు ఈ ప్రపంచంలో. చతురా, ఆయన మల్టీ టాస్కింగ్ చేయగలుగుతారు. తర్వాత భక్త సుహృత, భగవంతుడిలో ఉన్న ఒక గుణం ఏంటంటే తన భక్తులకి శ్రేయో అభిలాషిగా ఉంటారు. శరణాగత పాలక, ఎవరైతే భగవంతుడు ఒక శరణాగతి తీసుకున్నారో అలాంటి భక్తుల్ని భగవంతుడు ఎల్లప్పుడూ కాపాడతారు. సాధు సమశ్రయ, భగవంతుడు భక్తుల పట్ల కొంచెం పార్షాలిటీ చూపిస్తారు. వదన్యా, ఆయన విశాలమైన హృదయం కలిగి ఉన్నారు. తర్వాత సర్వాజ్ఞ, సర్వవ్యాప్తంగా భగవంతుడు ఉంటారు, ఆయనకి ప్రతీది తెలుసు, హీజ్ ఓమ్ని ప్రెజెంట్. దక్ష, భగవంతుడు ఎక్స్పర్ట్గా ఉంటారన్నమాట. తర్వాత కృతజ్ఞ, మనం ఎంతో కొంత సేవ చేసినప్పటికైనా భగవంతుడు భక్తుల పట్ల కృతజ్ఞత చూపిస్తారనమాట, అలా ఆయన ఒక స్వభావం అన్నమాట. సుదృఢవృత, ఒక్కసారి ఏదైనా నిశ్చయించారంటే అది చేసి తీరుతారనమాట, అది భగవంతుడిలో ఉన్న ఒక స్వభావం. శాస్త్రచక్షు, ప్రతిదీ ఆయన శాస్త్రచక్షుతో చూస్తారనమాట, ఇది శాస్త్రంలో చెప్పబడింది కనుక చెయ్యాలి అని ఆయన చెప్తారనమాట. శుచి, భగవంతుడు పవిత్రంగా ఉంటారనమాట. వసి, సెల్ఫ్ కంట్రోల్, ఆయన ఇంద్రియాలని నియంత్రించగలుగుతారనమాట. స్థిర, భగవంతుడు ఎల్లప్పుడూ స్థిరంగా అచంచలంగా ఉంటారనమాట. దంత, ఆయనలో సహనం ఎక్కువ ఉంటుందన్నమాట. క్షమాశీల, ఆయన చాలా సరళంగా ఎవరికైనా క్షమించగలుగుతారు. గంభీరా, భగవంతుడు చాలా గ్రేవ్గా ఉంటారు, గంభీరంగా ఉంటారు. ఆయన మనసులో ఏం నడుస్తుంది మనకి తెలియదు, మనం గెస్ చేయలేమన్నమాట. ధృతిమాన్, ధృతిమాన్ అంటే ఆత్మారాం. ఆయనకి ఆనందం కోసం ఇంకెవరు అవసరం ఉండదన్నమాట, ఆయనలోనే ఆయన ఆనందిస్తూ ఉంటారన్నమాట. సమా అంటే అందరి పట్ల ఆయన సమానంగా ఉంటారన్నమాట. తర్వాత నేను ఇంకో రెండు, దక్షిణ అంటే ఆయన చాలా మృదువుగా జెంటల్గా ఉంటా సౌమ్యంగా ఉంటారన్నమాట. వినయీ అంటే ఉదారంగా ఉంటారు, వినయంగా ఇక్కడ ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఇచ్చారు లిబరల్, అంటే కొంచెం ఉదారంగా ఆయన ఉదారంగా ఉంటారన్నమాట. నేను అనుకోవడం మనం అక్కడే ఆపాము, అంతేనా? అక్కడే ఆపామా, ఇంకేదైనా ఉందా? సమా చెప్పిస్తాను. అయితే ఈరోజు గుణం నుంచి మొదలు పెడతాము. ప్రేమవశ్య భగవంతుడిలో ఉన్న ఒక గుణం ఏంటంటే ఆయన ప్రేమవశ్య, అంటే ఎవరైతే ఆయనకి ప్రేమతో భక్తియుక్త సేవాన్ని అందిస్తారో అలాంటి వాళ్ళు ఒక నియంత్రణలో ఆయన వచ్చేస్తారన్నమాట. ప్రేమవశ్య, ప్రేమతో ఎవరైనా భగవంతుడిని కొనేయొచ్చు. నేను కావాలని భగవంతుడిలో ఉన్న ఈ గుణాన్ని ఈ రోజు కోసం ఎంచుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు దామోదర నెల అవుతుంది. అని నా దామోదర నెలలో ఉన్న ఈ ప్రత్యేకమైన వృత్తాంతం ఏంటి, దామోదర్ని యశోదామాత కట్టడం. సో భగవంతుడిని ఎవరైనా కట్టగలుగుతారా? ఇంపాసిబుల్. భగవంతుడిని ఎవరు కట్టలేరు. ఎప్పుడైతే యశోదామాత ఇలా కృష్ణుడిని కట్టుతూ ఉంటే దేవతలు, గంధర్వాలు అందరు పై లోకాల నుంచి చూసి ఆశ్చర్యపోతున్నారన్నమాట. ఎవరికైతే యోగీలు, ఋషులు, మునీలు ఎన్నెన్నో జన్మాల నుంచి తపస్య చేసినప్పటికైనా భగవంతుడిని పట్టుకోలేకపోతున్నారు. ఈ యోగిలు భగవంతుడిని స్మరిస్తూ ఉంటే, భగవంతుడు ఒక రూపం పైన వాళ్ళు ధ్యానం చేసినప్పటికైనా భగవంతుడికి ఒక్క క్షణం కోసం చూడగలుగుతారు, కానీ మళ్ళీ ఆయన మాయమైపోతారు. ఎవరు భగవంతుడిని పట్టుకోగలుగుతారు? కానీ ఎవరైతే భగవంతుడిని ప్రేమిస్తారో భక్తితో పట్టుకోగలుగుతారు. ఈ యశోద దామోదర లీలలో మనం చూస్తాము ఎలా యశోదమాత భగవంతుడిని ఆవిడ శక్తి సామర్థ్యంతో కట్టలేదు, ప్రేమతో కట్టారు. ఎప్పుడైతే యశోదమాత దామోదర్ని ఇలా కట్టుతూ ఉంటే ఆ ఒక గదిలో చిన్న చిన్న కిటికీలు ఉన్నాయన్నమాట. ఆ కిటికీల నుంచి భగవంతుడి తాలూకా స్నేహితులు అందరూ చూస్తున్నారన్నమాట. అండ్ ఆయన్ని పిలుస్తున్నారు, రా మనం ఆడుకుందాం. సో భగవంతుడికి కూడా ఆడాలని ఉంది, కానీ అమ్మ కట్టుతుంది అన్నమాట. సో ఆ నిమిషంలో భగవంతుడి తాలూకా లీల శక్తి కోపం వచ్చేసి, యశోద ఎవరు నా స్వామిని కట్టడానికి అని వెంటనే ఆ విభూతి శక్తి, సత్య సంకల్ప శక్తి అన్నీ అక్కడ మేనిఫెస్ట్ అయిపోయి భగవంతుడి తాలూకా నడుము విస్తృతంగా అయిపోయి అసలు కట్టలేకపోతున్నారనమాట యశోదామాత. అని యశోదామాత మనసులో ఆలోచిస్తున్నారు, నా కొడుకు తాలూకా నడుము చిన్న, నా చేతిలాగే ఉంది, ఇంతే ఉంది, ఇంత నడుముని ఎందుకు నేను కట్టలేకపోతున్నాను? ఆవిడ ఆశ్చర్యపోతున్నారు. కానీ భగవంతుడి తాలూకా విభిన్నమైన శక్తులు అక్కడ పనిచేస్తున్నాయి. కానీ ఎప్పుడైతే యశోదామాత చెమ్మట్లు కారిపోతూ ఉంటే ఆయన ఒక భగవంతుడు ఆవిడలో ఉన్న ఒక ప్రేమని చూసి వెంటనే ఆయన కృపాశక్తి అక్కడ ఆవిర్భావిస్తుంది. అండ్ ఆయన కృపాశక్తితో మిగిలిన శక్తుల్ని ఓడించేసి ఆయన కట్టబడతారన్నమాట. సో అందుగురించి అంటారు కదా, యశోదామాత కృష్ణుని కట్టినప్పటికీ ఆ ఒక తాడు రెండు అంగుళాలే తక్కువ ఉంది. రెండు అంగుళాలంటే మన ఒక కృషి, భగవంతుడు ఒక దయ. అయితే మన కృషితో మనం ఏం సాధించలేము, కానీ మనం కృషి పడినప్పటికీ భగవంతుడు మన మీద దయ చూపిస్తారు బాధ జాలితోనే. అయ్యో పాపం కనీసం ప్రయత్నిస్తున్నాడు కదా. సో ఈ యశోద దామోదర లీలలో మనం అది చూస్తామన్నమాట. యశోదమాత ఏది స్వార్థపరంగా చేయట్లేదు. అక్కడ ఆవిడ ఆలోచన ఏంటి, దీన్ని శిక్షించాలి, ఎలా తయారైపోతున్నాడు, చాలా పెంకితనం పెరిగింది, నేను తనకి మంచిగా తయారు చేయాలి, లేదా భయంతోనే అతను ఎక్కడైనా పారిపోతాడేమో, ఇందాకే కోతిలుగా ఉన్నావని తిట్టాను, బహుశా కోతిలతోనే అడవి లోపలికి వెళ్ళిపోతాడని తన్ని రక్షించడానికి. యశోదమాత ప్యూర్ లవ్తో భగవంతుడిని ప్రేమించింది, ఆవిడ భగవంతుడితో బిజినెస్ చేయలేదు. ఈ ప్రపంచంలో ఏ పని అయినా నాలుగు రకాలుగా మనం చేయొచ్చు. ఒకటి భయంతో చేస్తాము, లేదంటే బాధ్యత, మన బాధ్యత కదా చెయ్యాలని చేస్తాం, లేదంటే కోరికతో నిండి చేస్తాము. కానీ ఉత్తమమైన పని ఎప్పుడైతే అది ప్రేమతో చేయబడుతుంది. మన భౌతిక జీవితంలో కూడా చూస్తాము, చిన్నప్పుడు నాన్నగారు ఏమైనా చెప్తే పిల్లలు భయంతో చేస్తారు, చేయకపోతే కొడతారేమో అని. కానీ కొంచెం పెరిగినప్పటికీ అనుకుంటారు, భయంతో కాదు, ఇది చేశాను అనుకోండి నాన్నగారు నన్ను మెచ్చుకుంటారు, హ్యాపీ అయ్యి నాకేదో చాక్లెట్ కొనేసి ఇస్తారని కోరికతో చేస్తారు. తర్వాత కొంచెం ఇంకా పెరిగినప్పుడు ఏమనుకుంటారు, భయం కాదు కోరిక కాదు, ఇప్పుడు ఏమనుకుంటారు, నా బాధ్యత, నా తండ్రి నాకు ఇన్నాళ్ళు చూసుకున్నారు పెంచుకున్నారు ఇప్పుడు నా బాధ్యత. కానీ భయము కోరిక బాధ్యతకైనా ఉత్తమమైనది ఎప్పుడైతే ప్రేమతో మనం స్పందిస్తాము, ప్రేమతో భగవంతుడిని పిలుస్తాము. ఆధ్యాత్మిక జీవితంలో కూడా అలానే ఉంది. మనం ఆధ్యాత్మిక జీవితంలో కొత్తగా ఉన్నప్పుడు మనం కూడా అదే భయంతోనే వెళ్ళాలి కదా, పాపం వెళ్ళకపోతే మనకి పాపం తగులుతుందేమో, వెళ్తే పుణ్యము, వెళ్ళాలి, ఏదైనా జరిగిపోతుందేమో ఇంట్లో, భయంతోనే. కొంచెం ముందుకు వచ్చినప్పటికి భయం కాదు కోరికలు, ఇది అవ్వాలి అది అవ్వాలి ఇది కావాలి ఇది కావాలి కోరికలు. ఇంకా కొంచెం భక్తిలో మనం ముందుకెళ్ళినప్పుడు ఏమనుకుంటాము, భయం కాదు కోరిక కాదు, భగవంతుడు నువ్వు నాకు అన్ని ఇచ్చావు, పీల్చిన గాలి నీదే, నడిచిన భూమి నీదే, ఆ సూర్య కిరణాలు నీదే, నీకు ఆ మాత్రం కృతజ్ఞతలు మేము చెప్పాలి కదా అని బాధ్యతతో వస్తాము. కానీ అన్నిటికైనా ఉత్తమం ఎప్పుడైతే మనం భగవంతుడికి ప్రేమతో పూజిస్తాము. మనం దేవాలయ లోపల అడుగు పెట్టినప్పుడు స్వామి నాకు ఇది కావాలని కాదు, భయం అనేది కాదు, బాధ్యత అనేది కాదు, ఐఎమ్ కమింగ్ హియర్ బికాజ్ ఐ లవ్ యూ దామోదర్, ఆ ఫీలింగ్తో రావాలి. బికాజ్ ఐ లవ్ యూ, ఇంకేం వద్దు, నీతో బిజినెస్ వద్దు నాకు, బికాజ్ ఐ లవ్ యూ, అందుగురించి వస్తున్నాను. చాలా ఇంపార్టెంట్. నేను చాలాసారి ఉదాహరణ ఇస్తూ ఉంటాను, ఎప్పుడైతే ఒక చంటి పిల్లోడు తల్లికి చెప్పాడు అనుకోండి, 5 సంవత్సరాల అబ్బాయి, అమ్మ నే ఐ లవ్ యూ అంటే వెంటనే అమ్మకు అర్థమైపోతుంది దీనికి చాక్లెట్ కావాలి. అదే ఒక 10 సంవత్సరాల అబ్బాయి అన్నాడు అనుకోండి, అమ్మ ఐ లవ్ యూ అంటే వెంటనే అమ్మకు తెలిసిపోతుంది మేబీ పాకెట్ మనీ కావాలేమో అని. అదే 15 సంవత్సరాల అబ్బాయి అన్నాడు అనుకోండి, అమ్మ ఐ లవ్ యూ అంటే వెంటనే అమ్మ అనుకుంటారనమాట ఫెయిల్ అయ్యాడేమో మ్యాథ్స్లో, అంతే ఇంకేముండదు. అదే 25 సంవత్సరాల అబ్బాయి చెప్తే అమ్మ ఐ లవ్ యూ వెంటనే అమ్మ అడుగుతారనమాట, హూ ఇస్ షీ, ఆవిడెవరు చెప్పు, పేరు చెప్పు అంటారు. అదే 40 సంవత్సరాలు అతను అన్నాడు అనుకోండి, అమ్మ ఐ లవ్ యూ అంటే వెంటనే తల్లి అంటారనమాట, నేను ముందే చెప్పాను ఆవిడతో పెళ్లి చేసుకోవద్దు అని. నువ్వు విన్నావానమాట? వినలేదు. అండ్ అదే 50 సంవత్సరాలు చెందినప్పుడు అమ్మ ఐ లవ్ యూ చెప్పినప్పటికి అమ్మగారు ఏమంటారు వెంటనే, నేను ఏ ప్రాపర్టీ పేపర్ సైన్ చేయను, నువ్వు యావ లవ్ యూ అయినా ఏం చెప్పినా నేను మాత్రం సైన్ చేయను, అంటే అర్థమైపోతుంది ఈ లవ్ యూ ఎందుకుంది అని. సో భౌతిక ప్రపంచంలో ఉన్న తల్లికే అర్థమైపోతే దేవాదిదేవుడికి అర్థం అవదా? మనం ఏ భావంతో గుడి లోపల అడుగు పెట్టాము, ఆయన అంతర్యామి, ఆయన తెలుసు మనం ప్రేమతో వస్తున్నామా బిజినెస్తో వస్తున్నామా, ఆయనకి ఎందుకు తెలియదు. కానీ అన్నిటికైనా ఉత్తమము ఎప్పుడైతే మనం భగవంతుడికి ప్రేమతో ఆరాధిస్తామో, ప్రేమతో ఆయన కొనబడతాడు, ప్రేమతో ఆయన మన కంట్రోల్లో వచ్చేస్తాడు. భగవంతుడిని కంట్రోల్ చెయ్యాలని కాదు, భగవంతుడిని ప్రేమతో పొందొచ్చు. భౌతిక కోరికలు ఉన్నప్పుడు మనం భగవంతుడు వెనక పరిగెత్తుతాము. ఎప్పుడైతే మనకి భౌతిక కోరికలు లేరు, భగవంతుడు మన వెనక పరిగెత్తుతారు, ఏం కావాలి నీకు, నీకు ఎలా నేను సేవని అందించాలి. మనకి భగవంతుడిని పూజించడమే రావట్లేదు. హిందీలో ఆ పాట ఉంది కదా, కౌన్ కెహతే హై భగవాన్ ఆతే నహీ, మీరా కే తరా తుమ్ బులాతే నహీ. ఎవరన్నారు భగవంతుడు రారు, మీకు మీరలాగా పిలవడమే రావట్లేదు. కౌన్ కెహతే హై భగవాన్ ఖాతే నహీ, బేర సబరీ కే జైసే ఖిలాతే నహీ. ఎవరన్నారు భగవంతుడు మీ నైవేద్యం స్వీకరించరు, మీకు తినిపించడం భగవంతుడికి నైవేద్యం పెట్టడం రావట్లేదు. పెట్టడం వస్తే ఆయన ఇంగ్లీ చేసిన రేగి పండ్లు కూడా సబరి దగ్గర తీసుకున్నారు. 400 రూపాయలు కేజీ ఆస్ట్రేలియన్ గ్రేప్స్ పెడుతున్నారు, కానీ స్వామి ముట్టుకోవట్లేదు, ప్రేమ లేదు దాంట్లో, ప్రేమ మిస్సింగ్. కౌన్ కెహతే హై భగవాన్ నాచతే నహీ, నాచతే నహీ. ఎవరంటున్నారు ఆయనకి నృత్యం చేయడం రాదు? గోపికాకే తరా తుమ్ నచాతే నహీ, నీకు రావట్లేదు భగవంతుని ప్రేమించడం, లేదంటే ఆయనకి ఏదైనా చేపించడం చాలా సరళం, చాలా సింపుల్గా ఉంటారు భగవంతుడు. సో మనలో ఆ ప్రేమ మిస్సింగ్ ఉంది. ఆ గోపికల్లో ఆ ప్రేమ ఉందని, బృందావనంలో నివసించిన ఆ గోపికల హృదయంలో ఆ ప్రేమ ఉందని భగవంతుడు వాళ్ళ ప్రేమకి లోపడి వాళ్ళ నియంత్రణలో వచ్చేశారు. సో మనం ఏం చేయాలి? అలాంటి శుద్ధ భక్తులు, అలాంటి శుద్ధ భక్తుల్ని మనము ప్రార్థించాలి. ఎందుకంటే బెంగాలీలో ఒక భజన ఉంది, భక్తి వినోద్ ఠాకూర్ పాడిన, కృష్ణ సే తుమార్ కృష్ణ దీతే పారో తుమార సకతి ఆచే ఓహే వైష్ణవ ఠాకూర దయాల సాగర ఇదసే కరుణకారి. భక్తి వినోద్ ఠాకూర్ అంటున్నారు, ఓ వైష్ణవ ఠాకూర్, భగవంతుడి తాలూకు భక్తులు, మీరే కృష్ణుడిని ఇవ్వగలుగుతారు. ఎందుకంటే కృష్ణ సే తుమార్, కృష్ణ నీ ప్రాపర్టీ, నువ్వు ఎవరికి కావాలి కృష్ణుడు ఉచితంగా పంచగలుగుతావు, ఎందుకంటే కృష్ణ నీ ప్రాపర్టీ. సో అలాంటి వైష్ణవ ఆచార్య ఒక పాద పద్మాలకి మనము ప్రణామం చేస్తున్నాము. వాళ్ళు ఒక ఆశ్రయం మనకి కావాలి, వాళ్ళు ఒక షెల్టర్ మనకి కావాలి. ఇది మన పరంపరలోనే ఉంది, దాసాను దాసాను దాసు. మనం భగవంతుడి తాలూకు భక్తుల ద్వారానే భగవంతుడికి అప్రోచ్ అవుతాము. అది మన తిలక్లోనే ఉంది కదా. మన తిలక్లో ఏముంది? ఏ ఆకు ఉంది? తులసి ఆకు ఉంది. మనం తులసిదేవి ద్వారానే భగవంతుణ్ణి అప్రోచ్ అవుతున్నాము. అందుగురించి శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్లో తులసి ఆర్తి ఇంట్రడ్యూస్ చేశారు. మనం మార్నింగ్ ఈవినింగ్ ఏం చేస్తాము? తులసిదేవిని పూజిస్తాము. ఎందుకు తులసిదేవిని పూజిస్తున్నాం? అసలు అవసరం ఏంటి? ఎందుకంటే వృందావన్ తాలూకు అధిపతి వృందావన్ తాలూకు రాణి ఆవిడే. ఆవిడ ఒక కరుణ మన మీద ఉంటే అప్పుడే మనం వృందావన్లో అడుగు పెట్టగలుగుతాము. వృందాదేవి యొక్క కృప లేకపోతే, తులసిదేవి యొక్క కృప లేకపోతే మనం లోపలికి వెళ్ళలేము. ఎందుకంటే వృందావనంలో జరిగిన ప్రతీది వృందాదేవి యొక్క ఆదేశం మీద జరుగుతుంది. వృందావనంలో గాలి కూడా, ఒక ఆకు కూడా వృందాదేవికి చెప్పకుండా అది కదలదన్నమాట. ఆవిడ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అన్ని ఆవిడే అనమాట. ఏ లీల ఎప్పుడు జరగాలి, ఏది ఎప్పుడు అవ్వాలి, అంతా వృందాదేవి చూసుకుంటారు. వృందాదేవికి ఒక చిలుక ఉందన్నమాట, ఆ చిలుక తాలూకు పేరు దక్ష. సో ఆ దక్షకి మరి 10,000 చిలుకలు ఆ దక్ష కింద పనిచేస్తారనమాట. మళ్ళీ ఆ 10,000 చిలుకలకి ఒక్కొక్క చిలుకకి మళ్ళీ 10,000 శిష్యులు ఉన్నారనమాట. సో వీళ్ళందరూ వృందాదేవికి మెసేజ్లు ఇస్తూ ఉంటారనమాట. సో వృందాదేవి వాళ్ళని పంపిస్తారు. ఫస్ట్, ఓ 10,000 మీరు బర్సానా వెళ్ళండి, అక్కడ రాధారాణి ఏం చేస్తున్నా చూడండి. ఓ 10,000 మీరు నందగాం వెళ్ళండి, అక్కడ ఏమవుతుంది చూడండి. ఒక 10,000 ఇక్కడ పంపిస్తారు, అన్నీ దిశల్లో ఆవిడ పంపిస్తారు. అప్పుడు ఆ 10,000 చిలుకలు వెనక వచ్చి రాధారాణి తులసి మహారాణికి మెసేజ్ ఇస్తారు, వృందాదేవి అక్కడ ఇది అవుతుందండి, అక్కడ ఇది అవుతుందని లైవ్ టెలికాస్ట్. అండ్ ఆ లైవ్ టెలికాస్ట్లో ఎటువంటి ఆటంకం రాకూడదని ఆ 10,000 వెళ్ళినప్పటికైనా ఇంకో 10,000 5 నిమిషాల తర్వాత మళ్ళీ వెంటనే పంపిస్తుంది. సో వాళ్ళు వెనక వచ్చినప్పటికీ వీళ్ళు వెళ్ళిపోతారు, లేదంటే వాళ్ళు వచ్చి కబర్ ఇచ్చినప్పటికీ అక్కడ పరిస్థితులు మారిపోవచ్చు. సో వెంటనే ఆ 10,000 వెళ్ళిపోయిన తర్వాత ఇంకో 10,000, తర్వాత ఇంకో 10,000 కంటిన్యూస్గా మెసేజ్ ఇస్తూ ఉంటారనమాట వృందాదేవికి ఎక్కడ ఏమి జరుగుతుంది. అప్పుడు వృందాదేవి ఏర్పాట్లు చేస్తారు, అయితే సరే ఇక్కడ ఇప్పుడు ఈ లీలా చెయ్యాలి, ఇక్కడ ఈ చెయ్యాలి. ఈవెన్ గాలిని కూడా వృందాదేవి తిడతారనమాట, ఏ నువ్వు ఎక్కువ వేగంగా వెళ్ళొద్దు, ఎక్కువ వేగంగా ఇలా ప్రవాహం అవుతే కృష్ణుడికి డిస్టర్బ్ అయిపోతుంది. చాలా స్మూత్గా వెళ్ళనమాట. సో స్మూత్గా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, కృష్ణ తాలూకు చర్మం మీద అది చాలా స్మూత్గా ల్యాండ్ అవుతుంది, అప్పుడు కృష్ణుడికి అది నచ్చుతుంది. అండ్ స్మూత్గా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ వృందావనంలో చిన్న చిన్న చెరువులు ఉన్నాయన్నమాట, ఆ చెరువుల లోపల కమల పువ్వులు ఉన్నాయి. ఆ కమల పువ్వు ప్రతి పువ్వుకి 100 ఆకులు ఉన్నాయన్నమాట, 100 రేకులు ఉన్నాయన్నమాట. సో ఆ కమల పువ్వుల్లో చాలా మంచి సువాసన అనమాట. సో ఇప్పుడు ఏదైనా మంచి సువాసన ఉన్నప్పటికీ గాలి కొంచెం ఎక్కువ ప్రవాహంలో వెళ్ళిందనుకోండి, అది మనకి తాకదనమాట, అది అలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అదే స్లోగా వెళ్ళిందనుకోండి ఆ గాలి, ఆ ఒక సువాసనము కమల పువ్వు నుంచి కృష్ణుడి దగ్గరికి వెళుతుంది. సో అది కూడా ఆవిడ చెప్తారనమాట, ఏ స్పీడ్లో నువ్వు వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఆ శీతలమైన గాలి భగవంతుడి చర్మాన్ని తాకాలి, ప్రతిదీ ఆవిడ గైడ్ చేస్తారు. ఈవెన్ ఆ తేనెటీగల్ని కూడా వృందాదేవి అంటారు, అయితే నువ్వు ఇక్కడ ఉండు, కృష్ణుడి చెవు దగ్గర, సో నువ్వు ఇలా పాడు. సో అని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఆ తేనెటీగులు కూడా అన్ని ఆవిడ డైరెక్ట్ చేస్తారు, నువ్వు ఈ కరెక్ట్గా ఈ మూమెంట్లో ఉండు, ఆకులు కూడా నువ్వు మీరు ఇలా కాదు, మీరు ఇలా ఉండాలి. ఆ వృక్షాల తాలూకు కొమ్మల్ని కూడా బృందాదేవి అంటారన్నమాట, నువ్వు ఇలా వంగి ఉండు. సో కృష్ణుడు ఇక్కడ నుంచి వెళ్ళినప్పటికి కరెక్ట్గా ఆయనకి ఆ నీడ తగలాలన్నమాట, ఎండ కనిపించకూడదు. ప్రతిదీ బృందాదేవి గైడ్ చేస్తారు. బృందాదేవి శాంక్షన్ లేకుండా ఎవరు బృందావన్లో అడుగు పెట్టలేరు. అందు గురించి ప్రతిరోజు పొద్దున్న మనం తులసి హారతిలో బృందాదేవిని వేడుకుంటాం. ఏం వేడుకుంటున్నాం? నామో నామో తులసి కృష్ణ ప్రియాసి నామో నామో. నమస్కారం తులసిదేవి, నమస్కారం తులసిదేవి, నువ్వు కృష్ణకి చాలా ప్రియంగా ఉన్నావు. ఏం వేడుకుంటున్నాము? రాధా కృష్ణ సేవా పావో ఏ అభిలాషి, రాధా కృష్ణ సేవా పావో ఏ అభిలాషి. ఓ తులసి మహారాణి, నాకు రాధా కృష్ణ తాలూకా సేవ కావాలి. అయితే తులసి మహారాణి అడగొచ్చు, నాకెందుకు అడుగుతున్నావు రాధాకృష్ణ సేవ కావాలంటే, రాధాకృష్ణని అడుగు. అందుకోసం మనం నెక్స్ట్ లైన్ అంటామన్నమాట, జేతో మారా శరణాలోయ్ తారా వంచపు నా హోయ్, కృపా కరి కరో తారే బృందావనవాసి. ఓ తులసి మహారాణి, మీకు ఎందుకు అడుగుతున్నానంటే, జయ తుమార శరణలై, ఎవరైతే మీ శరణాగతి తీసుకుంటారో వాళ్ళు ఎటువంటి కోరికలు ఉంటే అన్నీ నువ్వు పూర్తి చేస్తావు, గ్యారంటీ ఇచ్చావు నువ్వు, అందు గురించి నీకు పూజిస్తున్నావు. కృపాకరి ఏం కావాలి? కృపాకరి కరోతారే బృందావనవాసి, నా మీద దయ చూపించి ఓ తులసిదేవి నాకు బృందావనంలో నివాసం ఇవ్వు. అయితే తులసి మహారాణి అడగొచ్చు, ఏం చేస్తావు బృందావనంలో, ఏం చేయాలి నువ్వు, నీకెందుకు బృందావనంలో వాస్? అప్పుడు మనం అంటాము, మురాయే అభిలాష్ విలాస్ కుంజది ఓ వాస్, నయనే హరి ఓ సదా జుగల రూపరాసి. నా ఈ కోరిక ఉంది, మురాయే అభిలాష్ విలాస్ కుంజ్, ఎక్కడైతే రాధాకృష్ణ లీల అవుతాయి కదా, ఆ కుంజంలో నేను ఉంటాను. అక్కడ ఉండి ఏం చేస్తావు? నయనే హెరీబో, నయనే హెరీబో, నా కళ్ళుతోని ఆ లీలను చూస్తాను. నయనే హెరీబో జుగల రూపరాశి, ఆ రాధాకృష్ణ ఒక రూపాన్ని నేను చూస్తాను తల్లి, నాకు అవకాశం ఇవ్వు అని. అయితే తులసి మహారాణి అడగొచ్చు అనమాట, మోరయ్యే అభిలాష్ అంటే నువ్వేమనుకుంటున్నావు, నువ్వు నాకు ఆర్డర్ చేస్తావా, నాకు ఈ కోరిక ఉందమ్మా దయచేసి కొంచెం ఫిల్ఫిల్ చేయంటే నేనేమైనా నీకు ఆర్డర్ సప్లయర్ ఇక్కడ? అందుగురించి మళ్ళీ వెంటనే మనం నెక్స్ట్ లైన్ అంటాం, తల్లి ఇది నా ఆర్డర్ కాదు, ఇది నా నివేదన. ఏ నివేదన ధారో సఖీరానుగత కరో సేవాధికార దియే కరో నిజ దాసి. ఇది నా ఆర్డర్ కాదు తల్లి, ఇది నా నివేదన, రిక్వెస్ట్ చేస్తున్నాను నీకు. ఏం రిక్వెస్ట్ చేస్తున్నాను? ఏ నివేదనధారో సఖీరనుగతకారో, ఆ బృందావనంలో రాధారాణి తాలూకా సఖీలు ఉన్నారు చూడండి, ఆ సఖీల్ తాలూకా అని అలా వాళ్ళు ఇలా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు వెనక 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 నేను వెళ్తాను. అయితే ఎవరైనా అడగొచ్చు, ఎందుకు వస్తావు నా వెనక, నీకేం పని? మనం ఎవరు వెనక వెళ్ళినా వాళ్ళు అడగొచ్చు కదా, నా వెనక ఎందుకు వస్తున్నావు, నీకేం పని? మళ్ళీ లైన్లో అంటున్నామన్నమాట, ఎందుకు వస్తున్నామంటే సేవాధికారది కావాలి, నేను మీకేం డిస్టర్బ్ చేయను, నాకు సేవ కావాలి. ఎందుకంటే ఆ జుగల జోడి, ఆ రాధాకృష్ణ అక్కడ లీలా చేస్తూ ఉంటే అందరికీ అక్కడ వచ్చే అవకాశము, వెళ్ళే అవకాశం లేదు, కానీ మీకు అవకాశం ఉంది కదా. సో అందుకోసం మీ వెనక వెనక వెళ్తే, మీ దాసీలుగా మేము వెళ్తే మాకు అవకాశం దొరుకుతుంది కదా అని మనము ప్రార్థిస్తున్నాం. సేవా అధికారదియే కరో నిజ దాస. అయితే బృందాదేవి అడగొచ్చు, అవునా నీకేం అర్హత? ఒక లీలా చూడడమైనా, ఆ సఖీలు వెనక నడవడమైనా నీకేం అర్హత అనుకోసం దాని తర్వాత లైన్లో మనం అంటాము, దీన కృష్ణ దాసే కోయ్ ఏ జినము రాహోయ్, శ్రీరాధా గోవింద ప్రేమే సదా జేను భాషి. నా అర్హత ఏంటంటే, నేను దీన కృష్ణ దాస్, నేను కృష్ణ తాలూకా దాసుని, దయా చూపించి నా మీద నాకు ఈ సేవనివ్వు. దీన కృష్ణ దాసికోయ్ ఏ జినమోరాహోయ్, నాకేం కావాలి? రాధాకృష్ణ ఒక ప్రేమలో నేను, ఆ ప్రేమ తాలూక నదిలో నేను తేలుతున్నాను. నేను తెలవాలి అంటే నేను ఫ్లోట్ అవ్వాలి, ఆ ఒక ప్రేమ నదిలో నేను తేలుతాను, దయచేసి నాకు ఈ బ్లెస్సింగ్స్ ఇవ్వు తల్లి అని. సో ఇది మనం ఏం చేస్తున్నాం, ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం బృందాదేవికి మనము రిక్వెస్ట్ చేస్తున్నాము. బృందాదేవి యొక్క పర్మిషన్ ఉంటేనే మనం బృందావన్లో అడుగు పెట్టగలుగుతాము. అండ్ ఎప్పుడైతే మనం ఇలా బృందాదేవికి ప్రార్థిస్తూనే ఉంటామో, మొత్తం మీద ఆవిడ మన మీద హ్యాపీ అయిపోయి మన లెటరు శాంక్షన్ చేసి దాని మీద స్టాంప్ కొట్టేస్తారనమాట. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే, మన గవర్నమెంట్ ఆఫీసెస్ లాగా అక్కడ కూడా పెద్ద ప్రాసెస్ ఉందన్నమాట. ఆ బృందాదేవి లెటర్ శాంక్షన్ చేసిన తర్వాత ఆ లెటర్ వెళ్తుంది యమునాదేవి దగ్గర, మళ్ళీ యమునాదేవి శాంక్షన్ చేసిన తర్వాత గోవర్ధన్ దగ్గరికి వెళ్తుంది అనమాట, గోవర్ధన్ నుంచి గోపేశ్వర మహాదేవ్ దగ్గరికి వెళ్తుంది అనమాట, అక్కడ నుంచి ధామశక్తి దగ్గరికి వెళ్తుంది అనమాట, ధామశక్తి నుంచి బృందావన్ తాలూకా దుమ్ము ఉందా అక్కడికి వెళ్తుంది అనమాట. అది ఎప్పుడైతే లాస్ట్లో అది ఒక సంతకం పెడుతుంది, అప్పుడు అది లలిత సఖి దగ్గరికి వెళ్తుంది అనమాట, లలిత సఖి దగ్గర నుంచి రాధారాణి దగ్గరికి వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే రాధారాణి ఆ ఒక కాగితం మీద సంతకాలు పెట్టారు, అప్పుడు ఆవిడ కృష్ణుడికి చూపిస్తారనమాట, ఇలా ఈ భక్తుడు బృందావన్లో రావాలనుకుంటున్నాడు, పర్మిషన్ ఇస్తారా అని. అండ్ అప్పుడు ఆ కృష్ణుడు, ఆహా రాధారాణి సైన్ ఉందా, అయితే సార్ శాంక్షన్డ్. ఎప్పుడైతే ఇలా కృష్ణ శాంక్షన్ చేస్తారు, అప్పుడు విశాఖపట్నంలో దాబా గార్డెన్స్లో కూర్చున్న మన లోపల ఒక ఆలోచన పుడుతుంది, బృందావన్ వెళ్దాము. మనం ఏమనుకుంటున్నాము, చాలా సింపుల్, బృందావన్ వెళ్ళడం అంటే దాంట్లో ఏంటి గొప్పది, వెళ్ళాలి, ఓ టికెట్ కొనాలి, వెళ్ళిపోవాలి. బాబు ఆ టికెట్ రావడానికి ఎన్ని శాంక్షన్లు రావాలి ఫస్ట్. ఆ శాంక్షన్లు వచ్చినప్పటికీ నీ హృదయంలో ఆ కోరిక పుట్టుతుంది. సో మనం టికెట్ కొన్ని బృందావన్ వెళ్ళాము, మన బ్యాంక్లోనే కోట్ల రూపాయలు ఉండొచ్చు, మన దగ్గర కోట్ల రూపాయల ఆస్తి ఉండవచ్చు, కానీ బృందావన్ టికెట్ కొనడానికి డబ్బులు కాదు, కావాల్సింది రాధారాణి అండ్ బృందాదేవి యొక్క శాంక్షన్. అంత కష్టపడి అంత శాంక్షన్లు వచ్చినప్పటికీ మనం నేను ఈ మాట చెప్పినప్పటికీ, ఒకసారి ఒక లైఫ్ మెంబర్ని 12 ఇయర్స్ బ్యాక్ మేము బృందావన్ తీసుకువెళ్ళాము. సో ఈ మాట చెప్పినప్పటికీ ఆయన నమ్మలేదు. మీరు నమ్ముతారో లేదో ఈ ఇన్సిడెంటు, 11 to 12 ఇయర్స్ బ్యాక్ మేమందరం బృందావన్ వెళ్ళాము, ఢిల్లీ వెళ్ళాము, ఢిల్లీ నుంచి డ్రైవ్ చేసి బృందావన్ రీచ్ అయ్యాము. సో మా వెనక 3-4 కార్స్ ఉన్నారు, అందరూ ఆ రోజులు మేము సూమోలో ఏదో వెళ్ళిపోతున్నాం. కరెక్ట్గా బృందావన్ ద్వారం దగ్గర వచ్చినప్పటికీ అక్కడ పోలీస్ ఏదో బందోబస్తు చేశారు, ఎవరో పొలిటికల్ లీడర్ వచ్చారో లేదంటే ఏదో దంగా అయ్యింది, బృందావన్ లోపల వెళ్ళడానికి లేదన్నారు. మేమేం చేయాలి, చాలా డిసప్పాయింట్గా ఉంది, ఏం చేయాలి, మా దగ్గర ఉన్నది 2 డేసే. బృందావన్ నుంచి నెక్స్ట్ డే మేము ఇంకా బయలుదేరి పోవాలి, షార్ట్ విజిట్ మీద వచ్చాం, వాళ్ళకి ఢిల్లీలో కొన్ని ఇచ్చేసుకొని ఇలా వచ్చామన్నాడు. ఏం చేయాలి అర్థం అవ్వలేదు. అక్కడ ఒక చిన్న బాబు ఉన్నాడనమాట, వ్రజవాసీలు ఉంటారు కదా, సుధన్ అన్నాడు, నాకు 100 రూపాయలు ఇస్తే నాకు ఒక దారి తెలుసు, నేను తీసుకువెళ్తాను, అది కచ్చా రోడ్డు, కాకపోతే బృందావన్ పూర్తి లోపల వెళ్ళారు, కొంచెం నేను తీసుకువెళ్తాను, తర్వాత మీ సామాన్లు మీరు మోసుకొని నడవాలన్నమాట. సో మేము ఓకే అనేసి మేము వెళ్ళాం. కానీ ఆ పర్టికులర్ మెంబర్, లైఫ్ మెంబర్ ఎవరైతే అంత శ్రద్ధతో వెళ్ళలేదు, తన గాడి కొంచెం వెనక ఉండిపోయింది, ఎందుకంటే బృందావన్ వచ్చే దారిలో ఏదో ధాబా దగ్గర వాళ్ళ గాడి ఆపారనమాట, ఏదో డ్రింక్స్ తాగడానికి. సో మా గాడి వాళ్ళ గాడి చాలా దూరంగా ఉంది. పోనీ వాళ్ళ గాడి కోసం వెయిట్ చేద్దామంటే ఈ అబ్బాయి అంటాడు, సాయంత్రం అయిపోతే, చీకటి అయిపోతే మరీ ఇంకా మీకు తీసుకువెళ్ళలేను, ఇప్పుడే వస్తే రండి మా వెనక అని. సో మేము ఇంకా అతన్ని ఇంకా మర్చిపోయి మేమే వెళ్ళిపోయాం, ఇంకా అతను ఎలా దారి చూపిస్తే మేము అలా బృందావన్ రీచ్ అయిపోయాం. కానీ ఆ పర్సన్ మాకు ఫోన్ చేసినప్పటికైనా అక్కడ ఆల్రెడీ చీకటి అయిపోయింది, ఎవరు లేరు, అండ్ మాకు రోడ్ తెలియదు, మాకెవరో తీసుకుని వెళ్ళిపోయారు. సో ప్రభుజీ మేము ఇంకేం చేయలేము అంటే అతను మళ్ళీ బ్యాక్ టు ఢిల్లీ వెళ్ళిపోయారు అనమాట, ఎందుకంటే తనకి పెద్దగా ఏమీ తెలియదు, అతను బ్యాక్ టు ఢిల్లీ వెళ్ళిపోయాడు. సో అప్పుడు వరకు ఇది మాట్లాడడము నాకు రియలైజేషన్లో రాలేదన్నమాట, అంటే నాకు శ్రద్ధ ఉంది కానీ నేను నా స్వానుభవం నేను చూశాను. సో మనం బృందావన్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు, కానీ ఏదో ఒక ఆటంకం వచ్చి మనం కాలు పెట్టలేము బృందావన్లో. ఆ రాధారాణి ఒక కృప ఉంటేనే మనం బృందావన్లో అడుగు పెట్టగలుగుతాము, అంత ఈజీ కాదు. మనం బృందావన్ వెళ్ళడం అంటే ఏదో ఒక టూరిజం లాగా అనుకుంటామన్నమాట. చాలాసారి ఎవరికైనా చెప్తే ప్రభుజీ బృందావన్ వస్తున్నారంటే, చూసేసానండి బృందావన్, నేను వెళ్ళానండి, ఆల్రెడీ 2 టైమ్స్ వెళ్ళానండి, ఏదో కొత్త ప్లేస్ తీసుకువెళ్తారా అని అడుగుతారు. నేను షాక్ అయిపోతాను, బాబు ఎన్నెన్నెన్నో సంవత్సరాల నుంచి వేలాది మంది భక్తులు బృందావన్ వెళ్ళినప్పటికైనా బృందావన్ చూడలేకపోయారు, ఈ మహానుభావుడు బృందావన్ చూస్తాడనమాట, ఇంకేదైనా ఉంటే చెప్పండి అని అంటాడనమాట. నేను షాక్ అయిపోతాను, అది ఏదో టూరిస్ట్ ప్లేస్ కాదు, మీరేదో చూస్తాను కదా బృందావన్ చూస్తాను కదా, అది టూరిస్ట్ ప్లేస్ కాదు. భక్తులు ఏడుస్తున్నారు బృందావన్ బృందావన్ అని ఏడుస్తున్నారు. రఘునాథ్ దాస్ గోస్వామి రాధారాణితో చెప్తారనమాట, ఓ రాధారాణి నువ్వు ఎప్పుడైనా నా మీద అలిగావనుకో రాధారాణి, నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా పర్వాలేదు తల్లి, కాకపోతే నాకు పొరపాట్లైన ద్వారకా తాలూకా రాణిగా జన్మమివ్వద్దు, నాకు పొరపాటునైన వైకుంఠంలో లక్ష్మిగా కూడా నాకు జన్మ ఇవ్వదు, నువ్వు ఎంత అలిగినా కూడా నాకు వృందావనంలో ఒక చీమగా పుడతాను తల్లి అంతే, కానీ నువ్వు నాకు వృందావన్ నుంచి బయట తోసేయొద్దు అని రఘునాథ్ దాస్ గోస్వామి ప్రార్థిస్తారనమాట. సో వృందావన్ అది నార్మల్ ఆర్డినరీ ప్లేస్ కాదు. ఉద్ధవ్ ఏమంటున్నాడు, వృందావన్లో ఒక గుల్మలతగా ఉంటాను, నా మీద నుంచి ఆ గోపికలు వాళ్ళు కాలు పెట్టి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ పాద పద్మాలు ఒక ధూళిని నేను నా శిరస్సు మీద ధరిస్తాను స్వామి, నాకు ఒక గుల్మలతగా. భాగవతం 10th chapter, 10th canto, 47th chapter మీరు ఇంటికి వెళ్ళి చదవచ్చు. ఉద్ధవ్ గోపి సంవాద్ అద్భుతంగా చెప్తాడు. బ్రహ్మ తాలూక స్తుతి చదవండి 10th canto. బ్రహ్మ ఎప్పుడైతే స్తుతి చేస్తున్నారు, బ్రహ్మ దేవాది దేవుడితో అంటారనమాట, అహోభాగ్యం 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 నందగోప వ్రజాకషం అహోభాగ్యం, ఈ నంద ఈ గోప పాలకులు ఈ వృందావనంలో ఉన్న వాసులు, ఓ అహోభాగ్యం. ఎందుకు అహోభాగ్యం? ఎందుకు? యన్మిత్రాం పరమానందం, ఎవరు మిత్రుడు పరమానందం, భగవంతుడు ఎవరు మిత్రుడుగా ఉన్నాడనమాట. పూర్ణ బ్రహ్మ సనాతన, పూర్ణ బ్రహ్మ సనాతన ఎవరు మిత్రుడుగా కొడుకుగా ఫ్రెండ్గా సహవాసిగా ఇలా తిరుగుతున్నాడు, అహోభాగ్యం. అండ్ తర్వాత 2 శ్లోకాల తర్వాత బ్రహ్మ అంటారు, ఓ స్వామి నా మీద దయ చూపించి వృందావనంలో నాకు ఏదో ఒక రూపంలో జన్మం ఇచ్చే పర్వాలేదు, కానీ ఆ జన్మం ఎలా ఉండాలంటే ఆ వృందావనంలో ఉన్న వ్రజవాసీలు ఒక పాద పద్మాలు నా నెత్తి మీద పడాలి, అదే నాకు కావాలి, ఏ రూపమైనా ఇచ్చే పర్వాలేదు. అందరు ఏడుస్తున్నారు, గివ్ మీ వృందావన్, వృందావన్ ఇవ్వండి ప్లీజ్, వృందావన్ ఇవ్వండి, వృందావన్ కావాలి. అండ్ ఎవరు ఇవ్వగలుగుతారు వృందావన్? రాధారాణి. ఎవరు ఇవ్వగలుగుతారు వృందావన్? వృందాదేవి. శ్రీల ప్రభుపాద రాధాష్టమి రోజు ఒక ప్రవచన్ ఇచ్చారు, ఆ ప్రవచన తాలూకా టైటిల్ అంటే ఆ ప్రవచనాలు క్యాసెట్స్లో రికార్డ్ అవుతాయి కదా, సో ఆ క్యాసెట్లో ఆ ప్రవచనకి ఒక టైటిల్ పెడతారనమాట. సో ఆ ప్రవచనాల తాలూకా టైటిల్ ఏమంటే, ఓ డియర్ రాధారాణి, కెన్ యూ ప్లీజ్ టెల్ యువర్ కృష్ణ సంథింగ్ అబౌట్ మీ. ఓ ప్రియమైన రాధారాణి, నీ కృష్ణుడికి నా గురించి ఎంతో కొంత చెప్తావా అని ప్రభుపాద చెప్తున్నారనమాట ఆ ప్రవచనంలో. అది మనం మూడు ఉండాలన్నమాట. మనం ఎప్పుడైతే భగవంతుడికి ఏదైనా సేవ అందించాలనుకుంటే అది వయా రాధారాణియే వెళ్ళాలి. ఒక చిన్న దండ కూడా తయారు చేస్తే డైరెక్ట్గా వెళ్ళి కృష్ణుడికి ఇవ్వకూడదు. మనం ఇలా రాధా దామోదర్ ముందు నిలబడినప్పటికీ రాధారాణి వైపు ఫస్ట్ చూడాలి. అప్పుడు రాధారాణికి చెప్పాలి, నేను ఈ దండ కృష్ణుడి కోసం తయారు చేశాను, ఇది బాగానే ఉందా తల్లి, దీనిలో ఏమైనా తప్పులు ఉన్నాయా, అయితే మీకు ఇస్తున్నాను, మీ దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని మీరు రిపేర్ చేసి మళ్ళీ మీరు కృష్ణుడికి అందించండి. అందుగురించి మనం రాధా దామోదర్ ఒక దర్శనం చేసినప్పటికైనా మొట్టమొదటి మన కళ్ళు రాధారాణి ఒక పాద పద్మాలు, కనిపించట్లేదు మాతాజీని అడగొద్దు, రాధారాణి ఒక పాద పద్మాలు వైపు చూస్తూ అలా పైకి చూస్తూ రాధారాణిని ప్రార్థించిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మన కళ్ళు దామోదర్ దగ్గరికి వెళ్ళాలి. అది పద్ధతి అన్నమాట. వయా రాధారాణి, వయా వృందాదేవి, వయా డివోటీస్. మనం డైరెక్ట్గా అప్రోచ్ అవ్వకూడదు. వృందావన్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ ప్లేస్, ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ ప్లేస్. వృందావన్లో ప్రతిదీ రాధారాణి కంట్రోల్ చేస్తారు, వృందావన్లో ఉన్న ఋతులు కూడా రాధారాణి కంట్రోల్ చేస్తారు. వృందావన్లో ఎండ ఎప్పుడు అవ్వాలి, చలికాలం ఎప్పుడు రావాలి, వర్షం అంతా అది రాధారాణి కంట్రోల్లో ఉంటుంది. మనము చూస్తాము వృందావన్ తాలూక టెంపరేచర్ ఎప్పుడు చాలా వేడిగా ఉంటుంది. చాలాసార్లు డివోటీస్ ఆలోచిస్తారు, ఎందుకు వృందావన్ అంటే మనం భాగవతంలో చదువుతాం కదా వసంత ఋతు ఎల్లప్పుడూ ఉంటుంది, కృష్ణుడు ఇలా ఆడుతూ ఉంటాడు, అక్కడ ఎండ అనేది ఉండదు, కానీ మేము వెళ్తే ఎప్పుడు ఎండగానే ఉంటుంది మాతాజీ. ఎందుకంటే రాధార ఎండగా ఉందంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు రాధారాణి కృష్ణ విరహంలో ఏడుస్తున్నారు, ఎప్పుడైతే రాధారాణి కృష్ణ విరహంలో ఏడుస్తారు ఆవిడ విరహ తాలూక అగ్ని మొత్తం వృందావనంలో విస్తరమవుతుందన్నమాట. అందుగురించి వృందావన తాలూక టెంపరేచర్ హాట్ అయిపోతుంది. సో అందుగురించి మనం ఎప్పుడైతే సమ్మర్లో వృందావన్ వెళ్తాము ఆ వృందావన్ హాట్గా అనిపిస్తే కూడా మనం ఆనందించాలి, ఓహో ఇది రాధారాణి తాలూకా విరహాగ్ని. అండ్ ఆ విరహం ఎలా ఉందంటే, ఆ విరహం అంటే ఏడ్చేస్తారు రాధారాణి. సో ఏడ్చినప్పటికి ఏమవుతుంది, కళ్ళల నుంచి నీళ్ళు పడిపోతుంది. కానీ ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఆ కళ్ళల నుంచి పడిన నీళ్ళు కూడా వెంటనే ఆవరాలైపోయి పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆవరాలై పైకి వెళ్ళిపోయినప్పటికీ ఏమవుతుంది, ఆ మేఘాలకి బరువు పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే మేఘాల్లో బరువు పెరిగిపోతుంది, ఇంకా ఆ బరువు ఉంచుకుంటా ఆ మేఘాలు వర్షం కురిపించేస్తాయి. సో ఎప్పుడైతే వృందావన్లో వర్షం కురుస్తుంది మనం అనుకోవాలి, ఓ రాధారాణి తాలూకా కలినీళ్ళు. సో వృందావన్లో ఉన్న ఋతువులు కూడా రాధారాణి కంట్రోల్ చేస్తారు. ఎండగా ఉన్నప్పుడు రాధారాణి విరహము, ఎప్పుడైతే వర్షం పడుతుంది రాధారాణి తాలూకా కళ్ళనీళ్ళు. అండ్ ఎప్పుడైతే వృందావనంలో అన్ని చాలా చక్కగా కనిపిస్తున్నాయి, పువ్వులు పండ్లు చాలా మంచిగా, దాని అర్థం కృష్ణుడు లోపలికి వచ్చేసాడు. ఎందుకంటే కృష్ణ తాలూకా పేరే మాధవ, మాధవ అంటే వసంత ఋతు, తను వచ్చాడంటే ఇంకా అన్ని పువ్వులు పండ్లు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఎప్పుడైతే చలికాలం ఉంది దాని అర్థం కృష్ణుడు ఇప్పుడు రాసలీల చేస్తున్నారు, ఎందుకంటే చలికాలంలో నిద్ర బాగా వస్తుంది. ఆ జటిల కుటిల అభిమన్యు అందరు పడుకొని ఉంటే చక్కగా కృష్ణ తాలూకా రాసలీల జరుగుతుంది అనమాట. అందుకోసం చలికాలం అనమాట, వాళ్ళందరూ పడుకోవాలి, భక్తులు భగవంతుడితో ఎంజాయ్ చేస్తారు. అందుగురించి కార్తీక్లో చల్లగా ఉంటుంది కదా, శరద పూర్ణిమ అంతా కృష్ణ రాసలీల జరుగుతుంది. సో వృందావనంలో ఉన్న ఋతువులు కూడా రాధారాణి మూడుతో మారిపోతూ ఉంటాయన్నమాట. వృందావన్ ఆర్డినరీ ప్లేస్ కాదు. ఈ రూపగోస్వామి భక్తి రసామృత సింధులో అంటారు, కృష్ణుడు తన వేణు వాహించడం వల్ల వృందావనంలో అన్ని కంట్రోల్ చేస్తారనమాట. భగవంతుడు వేణు వాహిస్తూ ఉంటే ఆ వేణులో ఏడు స్వరాలు ఉంటాయి కదా, సారేగా మా పాద నీసా నీ, సెవెన్ ఉన్నాయా. సో రూపగోస్వామి అంటారు భగవంతుడు ఎంత ఎక్స్పర్ట్గా ఉంటారంటే ఎప్పుడు ఏ స్వరాన్ని వాహించాలి ఆ స్వరానికి ఒక సీక్రెట్ కోడ్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడు ఏ స్వరంతో ఎవరిని పిలుస్తున్నారు అందరికీ తెలియదన్నమాట. రూపగోస్వామి అంటారు ఎప్పుడైతే భగవంతుడు సా ఆ మొదటి స్వరంతో ఆ మొదటి ట్యూన్కి వేణు వాహిస్తూ ఉంటే పైలోకాల్లోని శివుడు ఎవరైతే నటరాజుడు నాట్యం చేయడంలో ఎక్స్పర్ట్గా ఉంటాడో తను నాట్యం చేస్తూ చేస్తూ ఆగిపోయి ఒక బీట్ మర్చిపోతారనమాట, ఇందాక ఏ స్టెప్ తీసుకున్నాను అని మర్చిపోతాడు. ఎప్పుడైతే భగవంతుడు వేణు ఫస్ట్ ట్యూన్లో వాహిస్తారనమాట. అండ్ ఇలా ఆయన ఫస్ట్ ట్యూన్లో వాహించినప్పుడు ఏమవుతుందంటే ఇంద్రుడు ఐరావత్ పైన వెళ్ళిపోతూ ఉంటే తను కిందకి పడిపోతాడనమాట స్పృహ తప్పి, ఆహా ఎంత మధురంగా ఉంది అని. అండ్ ఒక గంధర్వుడు ఉన్నాడు, తన పేరు తుంగురు అనమాట, తను చాలా ఎక్స్పర్ట్ మ్యూజిషియను. కానీ భగవంతుడి తాలూకా వేణు భగవంతుడు ఈ సా స్వరం మీద వాహిస్తూ ఉంటే తను మర్చిపోతాడు నెక్స్ట్ లైన్ ఏం పాడాలి అని, కన్ఫ్యూజ్ అయిపోతాడనమాట. బ్రహ్మ సృష్టి చేయడం మర్చిపోతాడనమాట, ఎలా సృష్టించాలి కన్ఫ్యూజ్ అయిపోతాడనమాట. అండ్ అనంతశేష్ ఎవరైతే ఈ మొత్తం పృథ్వీని ఆయన శిరస్సు మీద ధరించి ఉన్నారు ఆయనకి ఎప్పుడు బరువు అనిపించదు, కానీ ఎప్పుడైతే భగవంతుడు ఈ యొక్క వేణు వాహిస్తూ ఉంటే తన తల తిరిగి తను పడిపోతాడనమాట. సో ఇంత ప్రభావం ఉందనమాట భగవంతుడు ఓన్లీ ఫస్ట్ ట్యూన్ మీద వేణు వాహిస్తే ఇదనమాట. సెకండ్ ట్యూన్ రే సా అయిపోయింది, ఇప్పుడు రేకి వచ్చారనుకోండి, ఆ రే వాహించినప్పటికి ఏమవుతుందంటే యమున తన ప్రవాహం మర్చిపోయి ముందుకెళ్ళాలి, దాని బదులు వెనకెళ్ళిపోతుంది అనమాట, కన్ఫ్యూజ్ అయిపోతుంది యమున ఏం చెయ్యాలి. అదే గా భగవంతుడి తాలూకా మూడవ థర్డ్ ట్యూన్లో భగవంతుడు పాడితే చంద్రమా ఆగిపోతుందన్నమాట, కదలకుండా అలా ఉండిపోతుందన్నమాట. అండ్ భగవంతుడు కావాలని రాత్రి రాసలీల అయిపోతూ ఉంటే ఆ వేణుని థర్డ్ ట్యూన్లో పాడతారనమాట. ఎందుకంటే ఆ ఒక్క చంద్రమా కిందకి వెళ్ళిపోతే సూర్యుడు వస్తాడు, సూర్యుడు వస్తే పగలు పగలైపోతే ఇంకా అందరు ఇంటికి వెళ్ళిపోవాలి కదా. సో ఆ రాత్రి అలానే స్థిరంగా ఉండిపోవాలని కావాలని ఆ రాసలీలా చేసినప్పటికీ ఆ థర్డ్ ట్యూన్ పాడతారనమాట. సో ఆ థర్డ్ ట్యూన్ పాడినప్పటికీ ఆ చంద్రమ మర్చిపోతుంది నేను వెళ్ళిపోవాలని, అలా ఉండిపోతుంది. సో రాత్రి చాలా పెద్దగా అయిపోతుంది అనమాట. అండ్ భగవంతుడు ఫోర్త్ ట్యూన్ పాడినప్పటికీ రూప గోస్వామి అంటారు, అక్కడ ఉన్న జంతువులు పశువులు వాళ్ళ అందరూ నిశ్శబ్దంగా ఇలా స్టాచ్యూలాగా నిలబడిపోతారనమాట. ఇంకా ఏం చేయాలి వాళ్ళకి అర్థమవదు. ఆవు తాలూకా పేయిలు పాలు తాగడం మర్చిపోతారనమాట. ఆవులు ఏదైతే గడ్డి తింటున్నాయి ఆ గడ్డి ఇలా నోటు లోపల పెట్టేసి అలా ఉండిపోతారనమాట, దాన్ని నవ్వడం మర్చిపోతారనమాట. అండ్ ఆ జంతువులు ఆ లేడీ జింక అన్నీ ఇలా ఉండిపోతాయి, ఆ కుక్కు బర్డ్స్ ఆ నెమలి పీకాక్. సో రూప గోస్వామి అంటారు వాళ్ళు ఎంత నిశ్శబ్దంగా ఉండిపోతారంటే చూసిన వాళ్ళకి అనిపిస్తుంది భవసా చిత్రపటం ఉందేమో, ఎందుకంటే వాళ్ళు కదలట్లేదు, అసలు శ్వాసం కూడా తీసుకోవట్లేదు, ఒక చిత్రపటంలాగా అనిపిస్తుంది అనమాట. సో భగవంతుడు ఈ ఫోర్త్ ట్యూన్ పాడితే ఇదన్నమాట. అండ్ ఫిఫ్త్ ట్యూన్ పాడితే అంటే పంచమ స్వర, ఆ పంచమ స్వర పాడినప్పటికీ ఏంటంటే అది రాధారానికి ఒక సీక్రెట్ మెసేజ్ అనమాట. అంటే రాధారానికి నేను నీకు పిలుస్తున్నాను అని రాధారానికి అర్థమైపోతుంది అనమాట. ఒకసారి ఒక భక్తుడు వాదించాడనమాట, అదెలా అవుతుంది, కృష్ణుడు ఏ స్వరం పాడినా అందరికీ వినబడుతుంది కదా, సో ఆయన రాధారాణి కోసం పాడినప్పటికైనా అందరికీ వినబడుతుంది కదా, అది రాధారానికి ఎలా తెలుస్తుంది ఆవిడ కోసమే పాడారని. సో మన భౌతిక పరంగా దీన్ని అర్థం చేసుకోవాలనుకుంటే అది ఎలా అంటే, ఎలా అయితే సెల్ ఫోన్ రింగ్ అయినప్పుడు ఆ సెల్ ఫోన్ తాలూకా రింగ్ టోన్ అందరికీ వినబడుతుంది, కానీ ఎవరి పాకెట్లో ఆ సెల్ ఫోన్ ఉంది తనే బయట పరిగెత్తాడు మాట్లాడడానికి, రింగ్ టోన్ మాత్రం అందరికీ వినబడుతుంది. సో ఆ అలా వేణు వాహిస్తూ ఉంటే వినబడుతుంది అందరికీ, కానీ రాధారానికి అర్థమవుతుంది నాకే అది, నా కోసమే నన్నే పిలుస్తున్నారు స్వామి అని. సో ఈ పంచం స్వరలో భగవంతుడు వేణు వాహిస్తూ ఉంటే రాధారాణి ని పిలుస్తున్నారనమాట. మళ్ళీ అదే సిక్స్త్ ట్యూన్, భగవంతుడు సిక్స్త్ ట్యూన్ పాడినప్పుడు ఏమవుతుందంటే ఆ ఆ అడవి లోపల ఆ వృందావనంలో ఉన్న పువ్వులు పండ్లు అన్నీ వీక్షిస్తాయన్నమాట, చాలా అందంగా అలా ఓపెన్ అయిపోతాయన్నమాట. అండ్ ఎప్పుడైతే లాస్ట్ సెవెంత్ ట్యూన్ భగవంతుడు వేణులో వాహించినప్పటికీ అన్ని ఋతువులు ఒకేసారి వచ్చేస్తాయన్నమాట. సాధారణంగా వేసవికాలం తర్వాత వర్షాకాలం చలికాలం ఒక క్రమంగా వస్తాయి, కానీ భగవంతుడు వేణు వాహిస్తూ ఉంటే అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి అన్నమాట ఋతులు. సో ఇలా భగవంతుడు ఒక వేణుతోని అన్ని కంట్రోల్ చేస్తున్నారు, సుప్రీం కంట్రోలర్. కానీ భగవంతుడికి ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, భక్తులు, రాధారాణి, గోపికలు. భగవంతుడు ఒక్కొక్కసారి గోపికల్ని ఇబ్బంది పెట్టేవారనమాట, వాళ్ళు ఇలా వెన్న పెరుగు పాలు తీసుకువెళ్ళిపోతూ ఉంటే ఒక్కొక్కసారి భగవంతుడు వేషభూష మార్చేసి మీసాలు పెట్టుకొని, నేను కంస పంపించిన మినిస్టర్ మంత్రిని, మీరు నాకు పన్ను ఇవ్వాలి, అయ్యో మా దగ్గర డబ్బులు లేదు అంటే మీ దగ్గర డబ్బులు లేకపోతే నేను ఒప్పుకొని ఆయనతో పని చేయండి, ఈ వెన్న పాలు అన్నీ నాకు ఇచ్చేయండి, ఇదే పన్ను అని తీసుకుని వెళ్ళిపోతారనమాట. ఒక్కొక్కసారి బ్రాహ్మణ వేషలో వస్తారనమాట, బ్రాహ్మణ వేషలో వచ్చి, ఓ దేవీలు మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తెలియదు కానీ నేను ఇక్కడ సూర్యుడి కోసం ఏదో హోమం చేయాలనుకుంటున్నాను, సో నాకు హోమం కోసం మీ వెన్న పాలు పెరుగు కావాలి, మీరు దయచేసి దానం ఇస్తారని తీసుకుంటారనమాట. అలా నానా రకంగానే ప్రతిరోజు ఈ గోపికల్ని మోసం చేసి తీసేసుకుంటారనమాట. ఒకసారి ఈ గోపికలు కృష్ణుడిని పట్టుకుంటారనమాట, ఆ నువ్వేనా ఇలాంటివి చేస్తున్నావని. సో ఆ కోపంతో వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడైతే వాళ్ళు కృష్ణుడిని పట్టుకుంటారో కృష్ణుడి చుట్టూ ఉన్న ఆ గోప బాలకులందరూ పారిపోతారనమాట. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే కృష్ణుడిని శిక్షించడానికి కృష్ణుడికి ఒక అమ్మాయిగా తయారు చేస్తారు, కాటిక వేస్తారు, లిప్స్టిక్ వేస్తారు, అండ్ అప్పుడు కృష్ణుడిని చెప్తారనమాట, ఇప్పుడు నువ్వు డాన్స్ చేయి మేము చూస్తామన్నమాట. నేను ఎప్పుడైతే భగవంతుడికి ఇలా డాన్స్ చేపిస్తూ ఉంటే భగవంతుడు కొంతసేపు తర్వాత నేను అలసిపోయాను కనీసం కొంచెం వెన్నైనా ఇవ్వండి అని. సో భగవంతుడికి ఇలా డాన్స్ చేపించి చివరిలో ఇంత మొక్క వెన్న పెడతారనమాట. సో భగవంతుడికి ఇలా ఈ చిన్న వెన్న మొక్క కోసం డాన్స్ చేపిస్తూ ఉంటే పైనుంచి చూసుకున్న దేవతలందరూ ఆలోచిస్తున్నారనమాట, మేము ఎన్ని పెద్ద పెద్ద ప్లేట్లు పట్టుకొని నైవేద్యానికి రెడీగా ఉన్నాము వైకుంఠంలో, పురుష సూక్త శ్రీ సూక్త అన్ని పాడి తీసుకోండి స్వామి అంటే లేదు, ఆ గోపికలు ఎన్ని డాన్స్ చేపించి చిన్న ముక్క వెన్న ఇస్తే దానికోసం ఇంత డాన్స్ చేసేస్తున్నారా స్వామి. సో భగవంతుడి గోపికలోక కంట్రోల్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడితో బిజినెస్ చేయట్లేదు, వాళ్ళు భగవంతుడిని ప్రేమిస్తున్నారు, భగవంతుడితో బిజినెస్ చేయట్లేదు. అందుగురించి భగవంతుడికి మనం ఏదైనా భౌతిక కోరికలు అడిగితే ఆయన చాలా సింపుల్గా మనకి ఇచ్చేస్తారు. కానీ భగవంతుడికి నాకు భక్తి కావాలి, ప్యూర్ డివోషన్, శుద్ధ భక్తి కావాలంటే భగవంతుడు అంత వేగంగా ఇవ్వరు. ఎందుకంటే అది ఇచ్చేస్తే భగవంతుడు మన వశంలో వచ్చేస్తారు. సో ఎందుకు ఇవ్వాలి? ఇది ఎలా ఉందంటే, ఎవరైనా చాలా ధనవంతుడుగా ఉన్నాడనుకోండి, తను తన స్వేచ్ఛతోని వీధుల మీద వెళ్ళిపోయి ఇగో ఇది నా లాకర్ తాళాలండి, కొంచెం తీసుకొని నా లాకర్లో ఉన్న ధనము డబ్బులు అని తీసుకోండి అండి అని చెప్తారేంటి? ఎవరిస్తారు అలా? ఎవరు ఇవ్వరు. ఎందుకు అలా ఉచితంగా ఎవరు దొరికినా రారా నా లాకర్ తాళాలు తీసుకొని ఎవరు ఇవ్వరు. కానీ ఎవరైనా తాగే ఉన్నాడు అనుకోండి, తాగేసి ఉన్నప్పుడు ఏం చేస్తాడు, ఎవరికైనా ఇచ్చేస్తాడు ఇలా తీసుకువెళ్ళు అని. అందుగురించి భగవంతుడు కూడా ఎప్పుడైతే తాగేసి ఉన్నారంటే, అంటే భక్తిలో మూలిగి, అంటే రాధారాణి తాలూకా ఒక భావాన్ని ఎప్పుడైతే ఆయన స్వీకరిస్తారు, అండ్ రాధాకృష్ణ ఒక కంబైన్ ఫామ్లో అంటే చైతన్య మహాప్రభు రూపంలో వస్తారు, అప్పుడు ఉచితంగా అందరికీ తాళాలు ఇచ్చేస్తారు, తీసుకోండి తీసుకోండి తీసుకోండి, ఎవరు కావాలి ఉచితంగా పంచుతారు. అండ్ ఎవరికి పంచుతారు? ఎవరు దొరికిన వాళ్ళకే పంచుతారు. సో ఎప్పుడైతే భగవంతుడు ఆ రాధారాణి తాలూకా మూడుని స్వీకరిస్తారు, అండ్ రాధాకృష్ణ కంబైన్ ఫామ్లో చైతన్య మహాప్రభు రూపంలో వస్తారు, అప్పుడు ఆయన ఉచితంగా అందరికీ ఆ తాళాలు ఇచ్చేస్తారు. ఎలా అయితే ఆ తాగేవాడు చీకటి రాత్రిలో వీధుల మీద అందరికీ ఇస్తూ ఉంటారు, అలా చైతన్య మహాప్రభు కూడా ఈ చీకటి యుగంలో కలియుగంలో అందరికీ ఆయన తాళాలని ఇస్తున్నారు, ఉచితంగా పంచుతున్నారు. ఆయన ఏదో రాధారాణి భావంలో ఉన్నారు, అందరికీ ఎలా దయాన్ని చూపించాలి. ఆయన ఎప్పుడైతే ఆ తాళాన్ని ఇచ్చేస్తున్నారు, ఆ ఏమిస్తున్నారు తాళాన్ని అంటే ఆ ప్రేమ మంత్రాన్ని. ఏంటి ఆ ప్రేమ మంత్రం? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. అయిపోయింది, తాళాలు ఇచ్చేసారు. ఇప్పుడు మన ఇష్టమే. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇలా పాడతామో భగవంతుని మన కంట్రోల్ మనం తీసుకోవచ్చు. ఆయన అమ్మబడతాడనమాట. సో ఇది భగవంతుడి తాలూకా, చైతన్య మహాప్రభు తాలూకా కృప, శ్రీల ప్రభుపాదుల తాలూకా కృప. ఇలాంటి వైష్ణవాలే కదా, గొప్ప వైష్ణవాలు వచ్చి మనకి ఈ తాళాన్ని ఇచ్చారు. చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల కిందట వచ్చి ఇచ్చిన ఈ మహామంత్రాన్ని శ్రీల ప్రభుపాద యావత్ ప్రపంచాల్లో అందరికీ ఉచితంగా పంచారు. అర్హత చూడలేదు, ఎవరు అర్హత ఉంది లేదా, అందరికీ ఆయన పంచారన్నమాట. సో ఎవరు ఇవ్వగలుగుతారు మనకి కృష్ణుడిని? కృష్ణ తాలూకా భక్తులే ఇవ్వగలుగుతారు. అందుగురించి ఆ శ్లోకం ఉంది కదా, గురువే గౌరచంద్రాయ రాధికాయ తదాలయే కృష్ణాయ కృష్ణ భక్తాయ తద్భక్తాయ నమో నమః. కృష్ణుడికి మనం ఆల్రెడీ నమస్కారం పెడుతున్నాము, గురువుని పెడుతున్నాము, గౌరచంద్రాన్ని పెడుతున్నాము, కృష్ణ తాలూకా భక్తులకి, భక్తుల తాలూకా భక్తులకి తద్భక్తాయ నమో నమో. భక్తుల ద్వారాయే మనము వెళ్ళగలుగుతాము. భక్తులు ఒక దయ అండ్ కృప మన మీద ఉంటేనే మనము వెళ్ళగలుగుతాము. సో ఈరోజు మనం ఈ గుణం గురించి చర్చించాము, ప్రేమ వశ్య. భగవంతుడు భక్తులు ఒక ప్రేమ వశ్యలో వచ్చేస్తారు. సో అందుగురించి అలాంటి శుద్ధ భక్తులు ఒక సాంగత్యాన్ని మనము వదలకూడదు. అయితే మాతాజీ మాకు ఎలా తెలుసండి ఎవరు శుద్ధ భక్తులు ఎవరు కాదు? అందుగురించి శుద్ధ భక్తులు కాదు, భక్తులు ఒక సాంగత్యం వదలకూడదు అంతే. మనకి అవకాశం చాలా ప్రభుపాద ఇచ్చారు ఇస్కాన్లో, 24 గంటలు భక్తులతో సాంగత్యం చేసే అవకాశం మనకి ఉంది. సో ఈ భక్తులు ఒక సాంగత్యం వదలకూడదు. మనం చిన్న చిన్న విషయాలకి భక్తులతో దూరం అయిపోతాం, కానీ భగవంతుడు భక్తులు ఒక వశంలో ఉన్నాడు. సో అలాంటి భక్తులు ఎవరైతే ఒకసారి హరే కృష్ణ మహామంత్ర చెప్తున్నాడు, జపం చేస్తున్నాడు తన భక్తుడు, అలాంటి భక్తుడిని గౌరవించాలి, తన సాంగత్యం కోరుకోవాలి. అండ్ భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటేనే కదా మన తప్పులు ఒప్పులు మనకి తెలుస్తాయి. మనం ఏదో గుహ లోపలికి వెళ్ళిపోయి అక్కడ జపం చేస్తూ ఉంటే అక్కడ ఎవరుంటారు, అక్కడ సాలిపురుగు, ఆ సాలిపురుగే ఉంటుంది, మన తప్ప ఇంకెవరు ఉండదు, మనకి మన తప్పులు ఎవరు చెప్తారు. ఇలా ఉండడం వల్లనే మన తప్పులు ఒప్పులు మనము నేర్చుకుంటాము. రెండు మూడు రోజుల నుంచి ఎప్పుడైతే కార్తీక మాసం మొదలైంది, ప్రతిరోజు వెళ్ళి నేను దీపం ఇస్తున్నాను. మన గోపి గీత పాడిన తర్వాత లేదంటే దామోదర అష్టకం పాడిన తర్వాత నేను ఆ దీపం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇంకొక భక్తుడు కూడా వచ్చేస్తున్నాడు దీపం ఇవ్వడానికి. నాకు వచ్చిన ఆలోచన, ఇతను ఎందుకు ఆగలేకపోతున్నాడు, నేను దీపం ఇచ్చిన తర్వాత ఇవ్వచ్చు కదా, నేను ఇచ్చిన వెంటనే ఎందుకు నా దగ్గరకు వచ్చేస్తున్నాడు ఒక 5 మినిట్స్. నా ఆలోచన అంటే నాలో ఉన్న గర్వం చూడండి, నేను గత 3 రోజుల నుంచి ఆలోచిస్తున్నాను అనమాట, ఇతనికి నేను మొన్న మొన్న భక్తుడిగా తయారు చేశాను. పాండురంగపురంలో ఉన్నప్పుడు తనకి చంటి అబ్బాయిగానే తనకి అన్నీ నేర్పించాను, ఈ శిక్షాష్టకం ఎలా ఉండాలి, ఇది ఎలా కంఠస్థం చేయాలి, దీక్షని ఇప్పించాను, భక్తుడిగా తయారు చేశాను. కానీ తను ఎందుకు ఇంత ఇల్ మ్యానర్డ్గా ఉన్నాడు, ఒక్క 2 నిమిషాలు నేను దీపం పెట్టిన తర్వాత పెడితే ఏం పోతుంది అని 3 రోజుల నుంచి అలా ఆలోచిస్తున్నాను, ఎంత ఇల్ మ్యానర్డ్, ఎంత ఒక్క నిమిషం ఆగిపోతే ఏంటి ప్రాబ్లము. నాకు నిన్న రాత్రి ఆలోచన వచ్చింది, తన ఆగిపోవడం ఏంటి, నేనెందుకు ఆగిపోకూడదు. సింపుల్, అసలు నాకు ఆ ఆలోచన ఎందుకు ముందుకు రాలేదని నేను ఆలోచిస్తున్నాను అనమాట. సో అప్పుడు నేను ఆలోచించాను, నేను మొన్నే మన పూర్ణచంద్ర ప్రభుకి చెప్తున్నాను, భక్తి జీవితంలో మన ఏజ్ అనేది ఎలా తెలుస్తుంది, మనం ఎప్పుడు దీక్ష తీసుకున్నాం అదే మన ఏజ్ అనమాట. సో నేను ఆయనకి చెప్తున్నానమాట, మీరు జూలైలో దీక్ష తీసుకున్నారు కదా, మీ వయసు 3 మంత్స్ అనమాట. ఎవరు ఎప్పుడు దీక్ష తీసుకున్నారు అప్పుడు నుంచి ద్వితీయ జన్మం మనం క్యాల్కులేట్ చేస్తాము. సో అలాంటప్పుడు ఒకవేళ అదే క్యాల్కులేషన్ అయితే, ఇప్పుడు కొత్తగా డివోటీగా ఉన్నాడు కదా, సో తప్పకుండా భౌతిక పరంగా వయసులో నాకైనా ఎక్కువ ఉన్నప్పటికైనా భక్తి జీవితంలో ఇప్పుడే కదా కొత్తగా వచ్చాడు. సో నేను నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అదే అనిరుద్ధ అయినా నిమాయ్ అయినా వచ్చి నాకైనా ముందు దీపం పెడతారు అని వచ్చేస్తే నాకు అప్పుడు ఆలోచన రాదు ఇల్ మ్యానర్డ్ అని, నాకు ఏ ఆలోచన రాదు, చిన్నపిల్లలు కదా పెడితే ఏం పోతుంది. కానీ ఆ భక్తుడిని చూసి ఆ ఆలోచన రాలేదు, చిన్నపిల్లకి పెడితే ఏం పోతుంది అని. నాకు ఉల్టాగా ఆలోచన వచ్చింది, తనకి మేనర్స్ ఉండాలి కదా అని. దాంట్లో ఎందుకంటే చప్పట్లు కొడతారు, ఎందుకు ఆలోచన రాలేదని నేను అసలు అప్పుడు నేను అనుకున్నాను అనమాట. ఈరోజు పొద్దున్నుంచి నాకే నేనే పనిష్ చేసుకుంటాను, అందరూ దీపాలు ఇచ్చిన తర్వాత నేను ఇస్తాను. ఈరోజు మార్నింగ్ సత్యవతి మాతాజీ అంటున్నారు, మాతాజీ రండి రండి మీరు దీపం ఇవ్వండి అని చెప్పారు, మీరు అందరూ ఇవ్వండి నేను తర్వాత ఇస్తాను. మీ అందరు ముందు దీపం ఇచ్చే అర్హతని కోల్పోయాను. భక్తి చాలా ఈజీ యాక్చువల్గా, 16 రౌండ్స్ చేయడము లేదంటే భగవద్గీత చదవడము అది చాలా సింపుల్. చిన్న చిన్న విషయాలు మనం రాంగ్ అయిపోతాము, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అందుకోసం ఈరోజు మార్నింగ్ ఆలోచన వచ్చింది, ఈ కార్తీక నెల అంతా ఇంకా అందరి తర్వాత చివరిలోనే పెడతాను, అనిరుద్ధ నిమ్మాయిలాగా తన గురించి ఎందుకు ఆలోచించలేకపోయాను, తన్ని మేనర్స్ నేర్పించడానికి నేనెవరు, ఆ గర్వం ఎందుకు, ఎవరు ఎవరు పెట్టినా దాంట్లో ప్రాబ్లం ఏంటి. సో ఈ సింపుల్, ఈ సింపుల్ థింగ్స్ మన లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో భక్తుల ఒక సాంగత్యం, భక్తుల ఒక సాంగత్యంలో ఉండడం, ఇలాంటి అవకాశం మనకి ఇస్కాన్లోనే దొరుకుతుందన్నమాట. భక్తులతో ఉండడం, భక్తులతో సహవాసం చేయడం అన్నమాట. సో నేను ఈరోజు మార్నింగ్ మాయాదేవితో చెప్పానన్నమాట, తల్లి నువ్వు బాగా అడుగు వేసావు కానీ నా అడుగు ఎలా ఉంది. మాయాదేవితో మనం రోజు చెస్ ఆడుకుంటాం అనమాట, ఒక అడుగు ఆవిడ వేస్తుంది, ఒక అడుగు మనం వేస్తాము, ఒక్కొక్కసారి ఆవిడ గెలుస్తుంది, ఒక్కొక్కసారి మనం గెలుస్తాం అనమాట. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ప్రేమవశ్య భగవంతుడు భక్తులు ఒక ప్రేమలో వశీకరణ అయిపోతారనమాట, ఆయన వశంలో వచ్చేస్తారు. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనం భగవంతుడికి ప్రేమించట్లేదు, మనం భగవంతుడితో బిజినెస్ చేస్తున్నాం. గోపికలు భగవంతుడితో బిజినెస్ చేయలేదు. మనం రోజు పొద్దున గోపి గీతలో ఏం పాడుతున్నాము, పతి సుతన్వయే భాతృబంధవాన్ అతి విలంఘతే అచ్యుతాగత. ఆ గోపికలు అంటున్నారు పతి సుతన్వయే, పిల్లలు కొడుకు భర్త అందరికీ వదిలేసి వచ్చాను స్వామి. మనం ఎలా ఉంటాము, పతి సుతన్వయే అందరినీ తీసుకొచ్చాను అందరికీ క్షేమంగా చూడు స్వామి, దీనికి యుఎస్ వీసా, తినికి ఐఐటి సీటు అని. అది మన బిజినెస్, బిజినెస్సే భగవంతుడితో. ఆ గోపికలు బిజినెస్ చేయలేదు, వదిలేసి వచ్చాను స్వామి అన్నారు. నీకెలా సేవని అందించాలి స్వామి అని వచ్చాడనమాట. సో భగవంతుడు భక్తులు వశంలో ఉంటారు, అండ్ అలాంటి భక్తుల్ని మనం గౌరవించాలి. అలాంటి భక్తులకు సాంగత్యం మనము వదలకూడదన్నమాట. సో ఈరోజు ఇక్కడే ఆపుతాను. వచ్చే ఆదివారం ఈ 64 క్వాలిటీస్లో మనం ఇంకొక గుణాన్ని ఎంచుకుందాము.